ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ఈరోజు మీకు యాసంగి వేరుశనగలో చీడపీడల తెగుళ్ల నివారణ సూచనలు తెలియజేయడానికి వ్యవసాయ కళాశాల పాలెంలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం మీ ముందుకొచ్చాం. పాలెం అనే గ్రామంలో రామయ్య, రంగమ్మ మరియు ఆ మండల వ్యవసాయ విస్తరణాధికారి యాసంగి వేరుశనగలోని చీడపీడలు తెగుళ్ల గురించి ఈ విధంగా సంభాషిస్తున్నారు. వారి ముచ్చట్లేంటో చూద్దాం పదండి.
ఓ రంగమ్మ, ఈ ఆల జల్దొచ్చినట్టున్నావు సేనికి. ఓ రంగమ్మ, ఏంది పలుకుతలేవు? బుడ్డ సేను వేసుకొని కుషిలా ఉన్నట్టున్నావు.
ఏం బుడ్డ చేనో ఏమో, చూడు ఎట్లుందో.
అరేరే, అవును గదా రంగమ్మ, ఆకులన్నీ ఇట్ల మచ్చలొచ్చినాయి.
రామయ్య, పోయినేడాది కూడా పంటంతా ఇట్లనే నాశనమైంది. ఈ ఏడాది కూడా గుప్పెడి గింజలు చేతికొచ్చేటట్లే లేవు. అప్పులెట్లా కట్టాలో ఏమో. అవు రామయ్య, మీ చేను ఎట్లుంది?
నా చేనంతా పురుగు పడి నాశనమైంది. పురుగు పడిన కాడ ఈ నెల తప్ప ఆకులు చూద్దామన్నా కనిపిస్తలేవాయే. ఆ చేను చూస్తుంటే నా పానమంతా ఎట్లనో అవుతుంది. పక్కన పూలప్ప చేను కూడా ఈ నెల మీద నల్ల మచ్చలు వచ్చి ఈ నెలన్నీ మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి.
మరి ఏం చేద్దాం రామయ్య, సేట్ని అడిగి మందులన్నా తెచ్చుకుందామా లేదా?
పోయినేదాది కూడా గిట్లనే సేట్ని అడిగి మందులు తెచ్చుకుందాం కదా. మరి అవి పనిచేసేనా, పంట చేతికొచ్చేనా?
గిట్లయితే మన బతుకులు ఎల్లేదెట్లా రామయ్య? మనకి వేరే దారేముందని సేటు దగ్గరికి పోయి మందులు తెచ్చుకోవడమే.
మొన్న శనివారం ఊర్లో దండోరా వేసిర్రు, వింటివా?
ఏం దండోరా రామయ్య, నాకు తెలియదు, జర చెప్పరాదు.
పొద్దుమూకితే టీవీల కార్తీక దీపం సీరియల్ చూసే బదులు జర పనికొచ్చే ముచ్చట్లు ఏమైనా తెలుసుకోరాదు?
సరే తీగాని రామయ్య, నువ్వైతే విన్నావు కదా, ఆ ముచ్చటేందో నాకు జర చెప్పరాదు.
మొన్న చేసిన దండోరాలో మన చేన్లకు పట్టిన పురుగులు తెగుళ్లు గురించి కనుక్కోవడానికి మన మండల వ్యవసాయ విస్తరణ అధికారిని కలవమన్నారు. ఆ అధికారిని కలిస్తే ఏమైనా ఫలితం ఉంటదేమో చూద్దామా.
మండల విస్తరణాధికారి అంటున్నావు, ఆమెకి ఎన్ని పనులుంటాయో ఏమో. మనల్ని కలిసి మాట్లాడే తీరిక ఉంటదో లేదో మేడం కి.
అరే రంగమ్మ, ఎందుకింత పరిచాన్ అవుతావు? అధికారులున్నది మన సమస్యలు పరిష్కరించనీకనే కదా, ముందైతే పోదాం పా.
అట్లనే రామయ్య, పోదాం పదా.
దండాలమ్మా.
దండాలమ్మా.
దండాలు, రండి కూర్చోండి. ఎక్కడి నుండి వచ్చారు?
మేము పాలెం అనే గ్రామం నుండి వచ్చామమ్మా. నా పేరు రామయ్య.
నా పేరు రంగమ్మ.
సరే చెప్పండి, మీ సమస్య ఏమిటో.
ఈ యాసంగిలో మేం బుడ్డ చేను వేసినామమ్మా, ఆకులకు మొత్తం నల్ల మచ్చలొచ్చాయి. ఆ మచ్చలతోటి పంటంతా నాశనమైంది. ఏం చేయాలో ఏమో, ఏం పాలిపోతలేదమ్మా.
సరే, మీరేమైనా ఆకులు తెచ్చారా?
ఆ తెచ్చామమ్మా, ఇదిగోండి.
ఓ దీనికా అమ్మా, ఇంత దిగులు. నేనున్నా కదా మీకు నివారణ చర్యలు చెప్పడానికి. దీనిని తిక్క ఆకుమచ్చ తెగుళ్ళు అంటారు. పైరు 30 రోజుల దశలోపు ఆశించే ఆకుమచ్చ తెగుల్లో మచ్చలు ఆకుల పైభాగాన ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఆలస్యంగా వచ్చే తెగుళ్లలో మచ్చలు ఆకుల అడుగు భాగాన నల్లని రంగులో ఉంటాయి. ఈ మచ్చలు తర్వాత ఆకుల కాండాల మీద, కాండం మీద, ఊడల మీద కూడా కనిపిస్తాయి.
ఇది దేని వల్ల వస్తుంది మేడం, చెప్పండి.
చెప్తాను రామయ్య, విత్తన శుద్ధి చేయని పరిస్థితుల్లో ఎక్కువ వస్తుంది. అవును, మీరు ప్రతిసారి విత్తన శుద్ధి చేస్తున్నారా లేదా?
విత్తన శుద్ధ అమ్మా? లేదమ్మా, చేయలేదు. అది ఎలా చేయాలమ్మా?
చెప్తాను రంగమ్మ. 1 గ్రామ్ టెబ్యుకొనజోల్ అనే మందు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేస్తే తొలి దశల్లోనే నివారించవచ్చు.
మరి మాకేమో తెలియదాయే, విత్తన శుద్ధి చేయకుండా నాటినం. ఇప్పుడు ఈ తెగులు పోనికే దారే లేదా అమ్మా?
క్లోరోథలోనిల్ అనే మందు దొరుకుతుంది. అది 400 గ్రాములు లేదా టెబ్యుకొనజోల్ 200 మిల్లీలీటర్లు 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇదే కాకుండా కొన్ని వేరుశనగ రకాలు కూడా ఉంటాయి, వాటికి తిక్క ఆకుమచ్చ తెగుళ్లు రావు.
ఆ రకాలేంటో జర చెప్పండి మేడం.
చెప్తాను రంగమ్మ. వేమన, నవీన్, తిరుపతి మూడు అనే రకాలకు తిక్క ఆకుమచ్చ తెగుళ్లు రావు. రామయ్య, నీ పంటకేమైనా సమస్య ఉందా?
నా చేనులో పురుగులు పడి ఆకుల ఈనెలు తప్ప ఏమీ మిగులుతలేవు. ఇగోండి మేడం, ఆకులు తెచ్చిన చూడండి.
నీ పంటకు పట్టిన పురుగు పొగాకు లద్దె పురుగు రామయ్యా. ఈ పురుగులు పగటి వేళ మొక్కల అడుగున లేదా మట్టి పెల్లల కింద దాగి రాత్రిపూట మొక్కలకు ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి.
మరి దీని బారి నుండి పంటను కాపాడుకోవడం ఎలా మేడం?
చెప్తా విను రామయ్యా. వేరుశనగ పంటలో అక్కడక్కడ ఆముదం మొక్కలను పెంచడం ద్వారా మొదటి మరియు రెండవ దశ లద్దె పురుగులను జల్లడాకుల ద్వారా గుర్తించి వాటిని నాశనం చేయవచ్చు. ఈ పురుగు నివారణకు ఎకరాకు 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. ఎరపంటలుగా ఆముదం లేదా ప్రొద్దు తిరుగుడు 30 నుండి 40 మొక్కలు ఉండేలా విత్తాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 8 నుండి 10 పక్షి స్థావరాలను అమర్చాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు నోవల్యూరాన్ 200 మిల్లీలీటర్లు లేదా ఫ్లుబెండమైడ్ 40 మిల్లీలీటర్లు 1 ఎకరానికి సరిపోయేలా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విషపు ఎర అనగా వరి తవుడు 5 కిలోలు మరియు బెల్లం 1/2 కేజీ మరియు మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు ఎకరా పొలంలో సాయంత్రం వేళ సమానంగా చల్లితే పురుగు ఉద్రిక్తి తీవ్రంగా ఉన్నప్పుడు నివారించొచ్చు. మీనాక్షి అనే రకానికి పొగాకు లద్దె పురుగు ఆశించదు.
మా పక్కన పోలప్ప పొలంలో కూడా గిట్లనే తెగలొచ్చింది మేడం.
అవునా రంగమ్మ, చూడడానికి తెగుళ్లు ఎలా కనిపిస్తున్నాయి?
ఆకుల ఈనెల పైన నల్లటి మచ్చలొచ్చాయమ్మా.
అదా రంగమ్మ, దాన్ని కాండం కుళ్ళు వైరస్ తెగుళ్లు అంటారు. దీనివల్ల లేత ఆకులపై, ఆకుల ఈనలపై నల్లటి మాడిన మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ మచ్చలు కాండం కు విస్తరిస్తుంది, మొవ్వు ఎండిపోతుంది.
ఈ తెగుళ్లు పక్క చేనుకు సోకే ప్రమాదం ఉందా మేడం?
రామయ్య, ఈ తెగుళ్లు పక్క చేనుకు కూడా సోకుతుంది. తామర పురుగులు ఈ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. పైరు చుట్టూ వయ్యారి బామ కలుపు ఎక్కువగా ఉంటే ఈ తెగుళ్లు త్వరగా వస్తుంది.
దీనికి కూడా విత్తన శుద్ధి చేయాలా మేడం?
చేయాలి రంగమ్మ. 1 కిలో విత్తనానికి 1 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ 600 FS ను 7 మిల్లీలీటర్ల నీటిలో కలిపి విత్తన శుద్ధి చేయాలి.
మరి ఈ తెగుళ్ల బారి నుండి పంటను కాపాడుకోవడం ఎట్లా మేడం? ఏం చేయాలి?
చెప్తా విను రామయ్య. 80 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
కాయల పైన నల్ల మచ్చలు కనిపిస్తున్నాయమ్మా, మొక్కలు ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి, ఎందువలన అంటారు మేడం?
చెప్తాను రంగమ్మ. దీన్ని మొదలు కుళ్ళు తెగుళ్లు అంటారు. విత్తనం మొలకెత్తిన తర్వాత నేలకి ఆనుకుని కాండం పైన నల్లని శిలీంద్ర బీజాలతో కప్పబడి ఉంటుంది. మొలకెత్తకుండానే ఒక్కోసారి విత్తనం కుళ్ళిపోతుంది. ఇవి వాటి లక్షణాలు.
ఇది ఎట్లా వస్తుంది మేడం?
విత్తన శుద్ధి చేయనప్పుడు తెగుళ్లు ఎక్కువగా వస్తాయి రామయ్య.
మరి దీన్ని ఎట్లా నివారించాలమ్మా?
చెప్తాను రంగమ్మ. పంట మార్పిడి చేయాలి. ఇంకా 1 గ్రామ్ టెబ్యుకొనజోల్ కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొక్కల మొదళ్ల దగ్గర కార్బెండాజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి నేలను తడపాలి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల కంటే లోతుగా వేయకూడదు. పంట వేసిన 30 రోజులకు వేరు కుళ్ళు తెగుళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది.
అవునా మేడం, వాటిని ఎలా గుర్తుపట్టాలి మేడం?
చెప్తా రామయ్యా. ఈ తెగుళ్లు ఆశించినప్పుడు తల్లి వేరు కుళ్ళిపోయి నలుపు రంగుకు మారి నుజ్జు నుజ్జుగా అవుతుంది. వీటిని నివారించాలంటే తెగుళ్లు సోకిన మొక్కలు చుట్టూ నేలను 1 గ్రామ్ కార్బెండాజిమ్ లీటరు నీటికి కలిపి తడపాలి.
పంట వేసిన 4 రోజులకి ఆకులన్నీ ఎండి దూరం నుండి కాలిపోయినట్టు కనిపిస్తుంది మేడం, ఇది ఎందువల్ల అంటారమ్మా?
చెప్తా రంగమ్మ. మీ పంటని ఆశించిన పురుగు ఆకుముడత పురుగు రంగమ్మ. ఈ పురుగు విత్తిన 15 రోజుల నుండి 45 రోజుల వరకు ఆశిస్తుంది. ఆకులపైన గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఈ పురుగు 2 నుండి 3 ఆకులను కలిపి గూడు చేసి పచ్చదనాన్ని తినడం వల్ల ఆకులన్నీ ఎండి దూరం నుండి కాలినట్టు కనబడతాయి.
మరి ఈ పురుగులను ఎలా నివారించాలో జర చెప్పండమ్మా.
చెప్తాను రామయ్య. క్లోరోపైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా ఎసఫేట్ 300 గ్రాములు 200 లీటరు నీటికి కలిపి 1 ఎకరానికి పిచికారీ చేయాలి.
ఇవే కాకుండా వేరుశనగలో ఏమైనా పురుగులు వచ్చే అవకాశం ఉందా అమ్మా?
ఆ రంగమ్మ, ఇంకా వేరుశనగలో పచ్చదీపపు పురుగులు, వేరు పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంది.
పచ్చదీపపు పురుగు లక్షణాలు ఎలా ఉంటాయో కొంచెం చెప్పండి అమ్మా.
ఆ చెప్తాను రామయ్య. పచ్చదీపపు పురుగులు ఆకుల అడుగున చేరి రసాన్ని పీలుస్తూ ఆకు కొన భాగాన వి ఆకారంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి.
ఇవి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తాయమ్మా?
ఆ చెప్తా రంగమ్మ. సగటు ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాభావ పరిస్థితుల్లో ఈ పురుగులు మరియు తామర పురుగుల ఉద్రిక్తి ఎక్కువగా ఉంటుంది.
మరి వీటిని అరికట్టేది ఎలాగమ్మా?
దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు మరియు వేప నూనె 1 లీటరు, 1 కిలో సబ్బు పొడి 200 లీటరు నీటిలో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా థయోమిథాక్సామ్ 100 గ్రాములు 200 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇదే నివారణ పద్ధతులతో తామర పురుగులను కూడా నివారించవచ్చు.
మా పొలంలో కూడా కొన్ని చోట్ల మొక్కలు వాడి ఎండి చనిపోతున్నాయమ్మా. ఎండిన మొక్కలు లాగుతే సులభంగా ఓడి వస్తున్నాయి. ఏమైనా పురుగు ఆశించిందంటారా మేడం?
ఆ రంగమ్మ, అయితే మీ చేనులో వేరు పురుగు కూడా వచ్చిందన్నమాట. ఆ వేరు పురుగు సి ఆకారంలో ఉండి భూమి లోపల వేళ్లని కత్తరిస్తుంది. అందుకే మొక్కలు ఎండి లాగినప్పుడు సులభంగా వస్తాయి. ఈ పురుగు సోకినప్పుడు మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి.
దేనివల్ల ఈ పురుగులు పొలంలోకి వస్తాయో జర చెప్పండి మేడం.
అదా రామయ్య, పెంటకుప్పలు పంట చేళ్లకు దగ్గరగా ఉన్నప్పుడు, అలాగే పూర్తిగా మురగని పశువుల ఎరువులను పొలంలో చల్లినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది.
దీని బారి నుంచి పంటను దక్కించుకునేది ఎలాగమ్మా?
చెప్తా విను రంగమ్మ. సమస్య ఉన్న ప్రాంతాల్లో 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ తో విత్తన శుద్ధి చేయాలి. 4-8 గుళికలు 10% ఎకరానికి 6 కిలోల ఇసుకతో కలిపి చల్లుకోవాలి.
మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పి వేరుశనగల్లో చీడపీడలను, తెగుళ్లను ఎలా నివారించాలో అవగాహన కల్పించారు. ధన్యవాదాలు మేడం.
మరేం పర్వాలేదు రంగమ్మ. రామయ్య, మీకు ఎలాంటి సందేహం ఉన్నా మరోసారి మా కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చి నన్ను కలవండి.
ధన్యవాదములు.
ఈ వారం మన చేను కబుర్లలో ఇంధన వనరుల గురించి తెలుసుకుందాం. మనం శ్రమించాలంటే శక్తి అవసరం. ఏ వస్తువు పనిచేయాలన్నా దానికి తగిన ఇంధనం కావాలి. పెట్రోల్ లేకపోతే బండి, బస్సు ఏదీ కదలదు. విద్యుత్ లేకపోతే టీవీ, మిక్సీ, రీఫ్రిజిరేటర్ ఏమీ పనిచేయవు. ఫ్యూయల్ లేకపోతే విమానం నేల మీద కూడా నడవదు. సిలిండర్లో గ్యాసే లేకపోతే కుక్కెడు కాఫీ కూడా వెచ్చబడదు. పత్రహరితం కరువైతే మొక్కలు వాడిపోతాయి. వాటికదే ఇంధనం లాంటిది. దేశ ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి ఇంధన వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచ జనాభా రోజురోజుకు పెరుగుతుంది. జనాభా పెరుగుదలతో పాటు ఇంధన అవసరాలు కూడా పెరుగుతున్నాయి. విద్యుత్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధన వనరులు మనకు రోజువారీ అవసరం. మన ఇళ్లలో వాడే దాదాపు అన్ని వస్తువులకు విద్యుత్ అవసరం. భూమి నుండి తవ్వితీస్తున్న శక్తి వనరులపైనే మనం పూర్తిగా ఆధారపడి ఉన్నాం. భూమిలో కొద్ది పరిమాణంలో ఉన్న ఈ నిల్వలన్నీ కొంతకాలం తర్వాత తరిగిపోతాయి. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి? ఆర్థిక పరమైన పెరుగుదల పునర్నిర్మాణ రంగం, ముఖ్యంగా ఇంధన రంగంపైనే ఆధారపడి ఉంది. ఆర్థిక రంగంలో సరళీకృత విధానాల ద్వారా ఇంధనం డిమాండ్ అధికమైంది. డిమాండ్, సప్లైల మధ్య సమన్వయం కోసం తీసుకున్న వివిధ రకాల వ్యూహాలతో ఇంధనాన్ని పరిరక్షించడమే తక్షణ కర్తవ్యంగా మారింది. ఇంధన శక్తి దాని ప్రస్తుత ఉపయోగం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన శక్తి అవసరాలు క్రమంగా పెరుగుతున్నాయి. వంట పనులు, దీపాలకు, వ్యవసాయం వంటి రంగాలు రంగాల్లో నీటి శక్తిని ఎక్కువగా వాడటం జరుగుతుంది. 75% శక్తి వనరులు వంట పనులకు, దీపాలకే వినియోగమవుతుంది. వ్యవసాయంలో నీరు తోడటంలో శక్తి ఎక్కువగా వినియోగమవుతుంది. ఈ పనులకు ఎక్కువగా విద్యుత్, డీజిల్ వంటి ఇంధన శక్తి వనరులు వాడటం జరుగుతుంది. ఇప్పుడు ఇంధన శక్తి రకాలేంటో తెలుసుకుందాం. పునరుత్పాదక శక్తి, సౌరశక్తి, వాయుశక్తి, జీవ పదార్థం, జల భూ ఉష్ణ శక్తి వనరులు, అణుశక్తి, పునరుత్పాదక శక్తి, గాలి శక్తి, సౌరశక్తి, పునరుత్పత్తి కాని వనరులు, పునరుత్పాదక ఇంధన శక్తి, సౌరశక్తి, సూర్యుడు. సూర్యుడు మనకు శక్తినిచ్చే ప్రాథమిక శక్తి వనరు. పగటి పూట మన గృహాలను కాంతిమయం చేసేది, మన బట్టలు, వ్యవసాయ పంటలు ఎండడానికి తోడ్పడేది, మనలన్నీ వెచ్చగా ఉంచేది ఆ సూర్యరశ్మి. ఈ శక్తి స్థానం ఎంతో గొప్పది. లాభాలు, ఇది మనకు ఏడాది పొడుగునా ఉచితంగా లభించే సహజ వనరు. ఇది పుష్కలంగా దొరుకుతుంది మరియు కాలుష్యరహితం కూడా. నష్టాలు, ఋతువుల మార్పు వాతావరణ మార్పుల మీద ఆధారపడి ఉంటుంది, అందువల్ల ఎల్లవేళలా దీనిని వినియోగించలేము. ప్రారంభంలో ఉత్పాదక వినియోగానికి ఎక్కువ పెట్టుబడి అవసరం ఉంటుంది. ఉత్పాదకతతో కూడిన సౌరశక్తి వినియోగం కోసం సాంకేతిక శాస్త్ర అధ్యయనాలు సౌరశక్తితో విద్యుత్ ని ఉత్పత్తి చేయవచ్చు. సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ లను వాడటం ద్వారా సూర్యరశ్మిని నేరుగా డిసి విద్యుత్ గా మార్చవచ్చు. అలా తయారైన విద్యుత్ ను నేరుగా వాడుకోవచ్చు లేదా బ్యాటరీలో నిల్వ చేసుకోవచ్చు. సౌరశక్తి లభ్యం కానప్పుడు ఆ బ్యాటరీలోని విద్యుత్ శక్తిని వాడుకోవచ్చు. నేడు సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ను గృహాల విద్యుత్ దీపాల కోసం, వీధి దీపాల కోసం, నీటిని తోడటం కోసం గ్రామాల్లో విజయవంతంగా వాడుతున్నారు. వాయుశక్తి, వీచే గాలి అంటే గాలి భూమి మీద, సముద్రం మీద సహజంగా వీచే గాలి. గాలి వీచినప్పుడు ఒక గాలిమరలోని బ్లేడ్లు తిరగడం వల్ల వాటికి కలిపి ఉన్న షాఫ్ట్ కూడా తిరుగుతుంది. పంపులో లేదా జనరేటర్లలో ఈ షాఫ్ట్ కదలిక వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీచే గాలి వల్ల ఇండియాలో 45,000 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలిగే అవకాశాలున్నాయి. ప్రపంచంలో వీచే గాలి వల్ల విద్యుత్ ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం 5వ స్థానంలో ఉంది. భారతదేశం ప్రస్తుతం 1870 మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది. దీని వలన లాభాలు, ఇది పరిసరాలకు అనుకూలం, పుష్కలంగా ఉచితంగా దొరుకుతుంది. నష్టాలు, పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. గాలి వేగం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు, అందువల్ల దీని ప్రభావం విద్యుత్ ఉత్పాదనపై ఉంటుంది. తరువాతది జీవ పదార్థం. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు సూర్యరశ్మిని అందుకొని జీవ పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఇది వివిధ దశల్లో, వివిధ రూపాల్లో శక్తి స్థావరాలుగా మారి పనికొస్తూ ఉంటుంది. ఉదాహరణకు పశువుల దాణా, పేడ, వ్యవసాయ వ్యర్థాలు దీనిలో వినియోగిస్తారు. దీనిని వంట చేయడానికి కూడా వినియోగిస్తారు. భారతదేశంలో వ్యవసాయ అరణ్య అవశేషాలన్నీ కలిసి సాలుకి 120 నుండి 150 మిలియన్ మెట్రిక్ టన్నుల జీవ పదార్థం ఉత్పత్తి అవుతుంది. దీన్ని సక్రమంగా వినియోగిస్తే 16,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. దీని వాడకం. జీవ పదార్థం ఒక ముఖ్యమైన శక్తి వనరు. భారతదేశం మొత్తం ఇంధన వినియోగంలో దీని వాటా 30%. ఇది గ్రామీణ గృహావసరాల్లో దాదాపు 90%గా ఉంది. జీవ పదార్థం ఇళ్లలో వంట చేసుకోవటానికి, వేడి చేసుకోవడానికి విస్తృతంగా వాడుతున్నారు. వ్యవసాయ వ్యర్థాలు కొయ్య, బొగ్గు, పిడకలు వంటివి వివిధ జీవ పదార్థపు వనరులు. దీనివల్ల లాభాలు, స్థానికంగా దొరుకుతుంది, కొంతమేరకు సమృద్ధిగా దొరుకుతుంది. శిలాజ ఇంధనాల కంటే జీవ ఇంధనం ఎంతో స్వచ్ఛమైనది. అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ ని అరికట్టడం వల్ల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. దీని వలన కలిగే నష్టాలు, ఇంధన సేకరణకు చాలా కష్టపడాలి. ఇళ్లలో వంట చేసేటప్పుడు గదిలో సరైన కిటికీలు లేదా వెంటిలేటర్లు లేకుంటే అది వాతావరణ కాలుష్యానికి దారితీయవచ్చు. జీవ పదార్థం సక్రమ వినియోగం లేని కారణంగా వృక్ష సంపద వినాశనానికి, తద్వారా వాతావరణ కాలుష్యానికి దారితీస్తుంది. సమర్థవంతమైన ఇంధన వాడకాన్ని పెంచడానికి మెరుగైన డిజైన్లలో లభ్యమవుతున్న పొయ్యిని వాడటం వల్ల ఎంతో సమర్థవంతంగా పనిచేసి పొగరాని పొయ్యి కన్నా రెట్టింపు ఇంధన సామర్థ్యాన్ని సాధించవచ్చు. జీవ పదార్థం చిన్న ఇటుకలుగా తయారై ఉండటం ఉండటం వల్ల స్థలం ఆదా కావడమే కాకుండా మరియు సమర్థవంతంగా పనిచేస్తుంది. మృత కలేబరాల వంటి కర్బన రసాయన పదార్థాలను వివిధ ప్రక్రియల ద్వారా జీవ పదార్థంగా మార్చుకోవడం వల్ల తగు ఇంధన సామర్థ్యాన్ని పొందడమే కాక సేంద్రియ ఎరువులను కూడా పొందవచ్చు. జీవ పదార్థంను పాక్షికంగా మండించి బయోగ్యాస్ గా మార్చుకోవచ్చు. జీవ ఇంధనాలు. జీవ ఇంధనాలు బయోమాస్ల నుంచి పరిశ్రమల్లో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఆహార పదార్థాల ఉత్పత్తులు తయారయ్యేటప్పుడు వచ్చే వ్యర్థాల నుంచి లేదా వంట నూనె వనస్పతులను తిరిగి ఉత్పత్తులుగా పెట్రోలియం గా మార్చడంలో సహాయపడతాయి. జీవ ఇంధనాల్లో పెట్రోలియం లేకపోయినా వాటిని ఏ మోతాదుల్లోనైనా కలిపి ఒక జీవ ఇంధన మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మన యంత్రాల్లో పెద్ద మార్పుల అవసరం లేకుండానే వాటిని డీజిల్ యంత్రం వంటి వాటిల్లో వాడుకోవచ్చు. బయో ఇంధనాలని వాడటం సులభం, వదిలించుకోవటం సులభం, విషరహితం, దీనిలో గంధకం ఉండదు. పైగా ఇది వాసన లేనిది. తరువాతది జల భూ ఉష్ణ శక్తి వనరులు. జలవనరులు అనేవి మానవులకు ఉపయోగపడే లేదా మూలాధార నీటి సముదాయాలు. వ్యవసాయక, పారిశ్రామిక, గృహ, పునరుత్పాదక మరియు పర్యావరణ సంబంధిత కార్యకలాపాలు సహా నీటి వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి అన్ని రకాల మానవ అవసరాలకు స్వచ్ఛమైన నీరు అవసరం. పారే నీరు, సముద్రపు అలలు కూడా శక్తి వనరులే. 2005లో మన విద్యుత్ సెక్టారులో 26% నీటి శక్తిని వాడడం జరిగింది. హెచ్చు స్థాయిలో పెద్ద ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టడం కూడా జరిగింది. ఇటీవల సంవత్సరాల్లో నీటి శక్తిని వాడి విద్యుద్దీకరణ కాని గ్రామాలకు చిన్న నీటి శక్తి ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ని అందించడం జరిగింది. ఒక చిన్న హైడ్రోపవర్ ప్రాజెక్టుకు 15,000 మెగావాట్ల సామర్థ్యం ఉంది. 25 మెగావాట్ల సామర్థ్యం గల 420 స్టేషన్లు ఆరంభించడం జరిగింది. ఇవి మొత్తం మీద 1,423 మెగావాట్ల సామర్థ్యాన్ని ఇస్తాయి. 521 మెగావాట్ల సామర్థ్యాన్నిచ్చే మరో 183 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. భూ ఉష్ణశక్తి. భూ ఉష్ణశక్తి అంటే భూమి నుంచి పుట్టిన ఉష్ణశక్తి. ప్రకృతిలో ఉండే వేడి జలాలు భూ ఉష్ణశక్తి వనరుల ఉనికిని సూచిస్తాయి. భారతదేశంలో అలాంటి వేడి జలాలు దాదాపు 300 ఉన్నాయి. వీటి నుంచి వచ్చే శక్తిని పాడుకలోకి ఇంకా తేవాల్సి ఉంది. తరువాతది అణుశక్తి. ప్రతి అణువులో నిబిడీకృతమైన శక్తి అణుశక్తి. అనుసంవీలనము లేదా అణువిచ్ఛేదనము ప్రక్రియలో దేని ద్వారానైనా అణుశక్తిని వెలికి తీయవచ్చు. అయితే అణువిచ్ఛేద ప్రక్రియని విస్తృతంగా అనుసరిస్తున్నారు. అణుశక్తి ప్రధాన ముడి పదార్థం యురేనియం. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో యురేనియం ఖనిజ రూపంలో లభిస్తుంది. ఈ ఖనిజంలోని ఇతర పదార్థాలను తొలగించి అణుధార్మిక ఐసోటోప్ గా శుద్ధి చేసిన యురేనియం ని చిన్న చిన్న గుళికల రూపంలోకి మారుస్తారు. ఈ గుళికలను పొడవైన కడ్డీలలో నింపి వాటిని అణు విద్యుత్ కేంద్రం రియాక్టర్లలో ఉంచుతారు. రియాక్టర్లో ఒకదాని వెంట మరొకటి అంతర్చర్యగా సాగే అదుపుతో కూడిన ప్రక్రియ. ఈ యురేనియం అణువులను ఇది విచ్ఛేదం చేస్తుంది. పునరుత్పాదక ఇంధన శక్తి. అణు రియాక్టర్లు గుండెలపై గుంపట్లని, అణు విద్యుత్ చౌక కాదని, అణుధూళి ప్రమాదకరమని అంటుంటారు. నిజమే, మనకు సాంప్రదాయ ఇంధనాలు ఉన్నాయి. అవే బొగ్గు, ఖనిజ తైలం, సహజ వాయువు. వీటి వల్ల విద్యుత్ ను తయారు చేసుకుంటూనే ఉన్నాం. ఈ సహజ వనరులన్నీ ఖాళీ చేస్తే మళ్ళీ కొత్త వాటిని మనం సృష్టించలేము. ఇవి పునరుత్పాదకాలు కావు. అందుకని పునరుత్పాదక లేక సాంప్రదాయేతర ఇంధనాలపై దృష్టి సారించారు. అందులో సోలార్ ఎనర్జీ, తరంగల గాలిమరలు, భూగర్భ విద్యుత్ వంటివి అనేకం ఉన్నాయి. వీటిపై సరిగ్గా దృష్టి పెడితే అవన్నీ తరగని సంపదలే, మన అవసరాలను కూడా తీరుస్తాయి. వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. గాలి శక్తి. గాలిమరల నుండి శక్తిని యూరప్ లో చాలా దేశాలు తయారు చేసి వినియోగించుకుంటున్నాయి. ఈ శక్తి కాలుష్య రహితం. ఆర్థికంగా బాగా గిట్టుబాటు కూడా అవుతుంది. ఇది చాలా సాధారణ టెక్నాలజీతో పనిచేయటం ఒక ఆకర్షణ. సంక్లిష్ట న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం కంటే బాగా గాలి వీచే ప్రాంతాలలో వీటిని నెలకొల్పటం తేలిక. ఒక అధ్యయనం ప్రకారం 2000వ సంవత్సరంలో వాడిన మొత్తం విద్యుత్ కంటే 40 రెట్లు అధిక విద్యుత్ అంటే సుమారు 72 టెరావాట్ల విద్యుత్తు అన్ని ఖండాలలోని 8000 గాలిమరల వల్ల లభించిందని రికార్డు. ఇది 20%. దీనిని మనం సాధించగలిగాము అంటే ప్రపంచం మొత్తానికి కావలసిన శక్తిని సాధించగలమనే నమ్మకం కలుగుతుంది. గాలి వల్ల వచ్చే విద్యుత్తు ఏటా 34% పెరుగుతుందని లెక్క వేశారు. గత 10 ఏళ్లుగా దీని ఉత్పాదన వేగవంతం అయింది. అయితే ప్రపంచ విద్యుత్తో పోలిస్తే ఇది 1/10%. సౌరశక్తి 20 ట్రిలియన్ వాట్ల విద్యుత్తును ఫోటోవోల్టాయిక్ సెల్స్ నుండి తయారు చేస్తున్నారు. అయితే ఇది ఇంకా అభివృద్ధి చెందడానికి కావలసిన యంత్ర సామాగ్రి అందరికీ అందుబాటులో లేదు. వీటి వల్ల నాణ్యమైన విద్యుత్తే వస్తుంది. ఆ సెల్లుల జీవిత కాలం 30 ఏళ్లు మాత్రమే. ఇది తయారు చేసే విద్యుత్ వల్ల 98% కాలుష్య రహితం చేయవచ్చు. ఇది ఆరోగ్యకరం కూడా. వీటిని అమర్చడానికి తగిన ప్రదేశం కావాలి. అదే దీంతో వచ్చిన చిక్కు. అంతేకాక దీనిపై తగిన సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి పూర్తిగా రాలేదు. పునరుత్పత్తి కాని వనరులు బొగ్గు, నూనె, సహజ వాయువు వీటన్నిటిని ఒక్కసారే వాడగలం. ఇవి వేలాది ఏళ్ల క్రితం జీవించి అంతరించిపోయిన చెట్లు మొదలైన వాటి నుంచి భూగర్భంలో ఏర్పడిన శిలాజ ఇంధనాలు. ప్రస్తుతం అత్యధికంగా వాడుతున్న ఇంధన వనరులు ఇవే. ప్రపంచ బొగ్గు నిల్వలో 7% భారతదేశంలో ఉంది. దేశంలోని ఇంధనావసరాల్లో 50% పైగానే బొగ్గు వల్లే తీరుతుంది. దేశంలో సాలుకు 114 మిలియన్ టన్నుల నూనె అవసరమవుతుంది. దానిలో 75% దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అయితే శిలాజ ఇంధనాలు వాడటం వల్ల అధిక మొత్తంలో వాతావరణ కాలుష్యం జరుగుతుంది. మన సహజ వనరులు వేగంగా తరిగిపోతున్నాయి. కొన్ని అంశాల్లో నియంత్రణ కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది. అందువల్ల వాటిని సంరక్షించడానికి కొన్ని నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విన్నారు కదా శ్రోతలు ఇంధన వనరుల గురించి. మరి వచ్చే వారం మరొక అంశంతో మళ్లీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, మిరపకాయల్ని ఎండబెట్టేటప్పుడు తేమ శాతం ఎంత మించకూడదు? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 10%. గత వారం రెండవ ప్రశ్న, మిరప పంట నాణ్యత మరియు రంగు కోల్పోకుండా ఎక్కడ నిల్వ చేయాలి? ఆప్షన్ ఏ గోడౌన్, ఆప్షన్ బి కోల్డ్ స్టోరేజ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి కోల్డ్ స్టోరేజ్. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఖ్యాదరి రాములు దారపల్లి, ఖ్యాదరి విజయలక్ష్మి రాములు దారపల్లి, శ్రీమతి జాన్సీ కర్రీ హైదరాబాద్, రేణుశ్రీ బొంతపల్లి, కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిణి, రాజేశం, సరోజిని, భద్రాద్రి కొత్తగూడెం, భిక్షపతి గుమ్మాడిదల, శ్వేతారెడ్డి వావిలాలపల్లి కరీంనగర్, ఎం నందిని, ఎం పాపమ్మ ఖమ్మం, డాక్టర్ రామ్మూర్తి విజయనగర్ కాలనీ, వి నాగేశ్వరరావు నర్సాపురం, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ, రాకేష్ గూడ వరంగల్ రూరల్, మాధవి బొంతపల్లి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఈ హరికృష్ణ సిద్దిపేట్. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పొగాకు లద్దె పురుగు ఆశించని వేరుశనగ రకం ఏది? ఆప్షన్ ఏ వేమన, ఆప్షన్ బి మీనాక్షి. మొదటి ప్రశ్న మరొకసారి, పొగాకు లద్దె పురుగు ఆశించని వేరుశనగ రకం ఏది? ఆప్షన్ ఏ వేమన, ఆప్షన్ బి మీనాక్షి. ఈ వారం రెండవ ప్రశ్న, వేరుశనగ పంటను ఆకుముడత పురుగు ఎప్పుడు ఆశిస్తుంది? ఆప్షన్ ఏ విత్తిన 15 రోజుల నుండి 40 45 రోజుల వరకు, ఆప్షన్ బి విత్తిన 30 రోజుల నుండి 50 రోజుల వరకు. రెండవ ప్రశ్న మరొకసారి, వేరుశనగ పంటను ఆకుముడత పురుగు ఎప్పుడు ఆశిస్తుంది? ఆప్షన్ ఏ విత్తిన 15 రోజుల నుండి 45 రోజుల వరకు, ఆప్షన్ బి విత్తిన 30 రోజుల నుండి 50 రోజుల వరకు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.